మార్కండేయ శిష్యుడు తన శిష్యుల్ని కొంతమందిని వెంట పెట్టుకుని తీర్థయాత్రలు చేస్తూ 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 నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. నర్మదా నదీ తీరంలో మాహిష్మతి అని ఒక పురం ఉన్నది. ఆ మాహిష్మతి పురం ఎప్పటికి కూడా మీరు ఉజ్జయిని నుంచి ఓంకారం పెడుతూ ఉంటే మధ్యలో తగులుతుంది. మాహిష్మతి పురాన్ని చాలా కాలం కార్తవీర్యార్జునుడని ఒక రాజు పరిపాలించాడు. చాలా గొప్ప వీరుడు ఆయన, 1000 చేతులు కలిగినవాడు. అక్కడ చాలా అపూర్వమైన శివాలయం, విష్ణువాలయం అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా పంచాయతనం ఉన్నది. ప్రతి వ్యక్తి జీవితంలో అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా ఒక రోజు అక్కడ నిద్ర చేయాలని, లేదా మధ్యాహ్నం 12 గంటలకి లేక రాత్రిపూట 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ధ్యానం చేయాలని పురాణవేత్తలు చెప్పారు. అక్కడికి వెళ్ళగానే ఈ శిష్యులకు ఒక అనుమానం వచ్చింది. రాత్రివేళ ఆ ప్రాంతమంతా మహాప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది విభూతి పూసుకుని దిగంబరులుగా ఉన్నటువంటి కొంతమంది సిద్ధులు అక్కడికి వచ్చి కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. అలా ధ్యానం చేసిన వెంటనే వాళ్ళ శరీరాలు ఒక దివ్య కాంతితో నిండిపోయాయి. ఏమి అన్నం తినకుండా పొట్ట కొంచెం ఉబ్బడం మొదలుపెట్టి కడుపు నిండా భోజనం తిన్నవాడికి ఎలాంటి సంతృప్తి కలిగిందో ఆ సిద్ధులకి ఎలాంటి సంతృప్తి కలిగింది. ఆ తర్వాత వాళ్ళు బ్రేవన్ తేంచి సంతోషంగా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే ఈ శిష్యులకు ఒక అనుమానం వచ్చింది. గురువుగారు, తీర్థయాత్రలకు వస్తూ వస్తూ చాలా విశేషాలు చూసాం, కానీ ఈ విశేషం ఇంకొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనందరం ఇక్కడికి రాగానే పండో దుంపలో ఏవో వండిన పదార్థాలు తింటున్నాం. తిన్నాక కడుపు నిండి తృప్తి కలిగి అప్పుడు బ్రేవంతి రేణుస్తున్నాం. కానీ దిగంబరంగా ఉన్న కొంతమంది యోగులు ఈ మాహిష్మతీపురానికి వచ్చి కాసేపు ఇక్కడ నర్మదా నదీ తీరంలో కళ్ళు మూసుకు ధ్యానం చేయగానే లోపల గంట వెళ్ళిపోయిన పొట్టలు కొంచెం ఉబ్బినట్టయి. ఆ తర్వాత వాళ్ళు బ్రేవన్ తేంచి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఇందులో ఉన్న పరమార్థం ఏమిటి అని అడిగితే, ఇది దత్తాత్రేయుడి యొక్క దివ్యస్థలం. ఇక్కడ ఇందాక వచ్చినటువంటి వాళ్ళు పరమసిద్ధులు. వీళ్ళంతా పైకి పిచ్చివాళ్లలా కనపడే యోగులు, అవధూతలు. వీళ్ళంతా దత్తాత్రేయుడి శిష్యులు. దత్తాత్రేయుడి దగ్గర 21 మంది శిష్యులు ఉన్నారు ప్రత్యేకంగా. ఈ 21 మంది సిద్ధగణము అని పిలువబడతారు. వీళ్ళు భూమి మీదే ఉంటారు, కానీ మానవులమైన మనకు మళ్ళీ వీళ్ళకి స్నానం చేయవలసిన అవసరం, కాలకృత్యాలు తీర్చుకోవలసిన అవసరం, ఆహారం తీసుకోవలసిన అవసరం ఉండదు. ప్రతిరోజు రాత్రిపూట 7 గంటల నుంచి 8, 8:30 మధ్యలో వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి కళ్ళు మూసుకుని యోగాభ్యాసం చేసి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని ఒక మంత్రం చదువుతారు. ఆ మంత్రం చదవగానే అప్పటి వరకు ఖాళీగా ఉన్న వాళ్ళ కడుపు ఆహారం తిన్నట్టుగా తృప్తి పొందుతుంది, అంటే కడుపు నిండిపోతుంది. ఆ తర్వాత సంతృప్తిగా వెళ్ళిపోతారు. విచిత్రం చెప్పమంటారా, వాళ్ళు కృతయుగంలో దత్తాత్రేయుడు పుట్టినప్పటి నుంచి 1000 సంవత్సరాలు గడిచినా రోజు ఇదే వాళ్ళు చేసే పని. ఇంకా వాళ్ళు ఆ పని చేయగానే కడుపు నిండుతుంది, ఆకలి వెయ్యదు. మరునాటి ఉదయం వాళ్ళు వెళ్ళి స్నానం చేయవలసిన అవసరం, కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాస్త విభూతి పెట్టుకుంటే అనేక నదీ నదాలలో స్నానం చేసినటువంటి శుద్ధి, శౌచం వాళ్ళ శరీరానికి కలుగుతుంది. అంటే ఏకకాలంలో వాళ్ళు శుచి అవుతున్నారు, ఆహారం తీసుకున్నట్టు అవుతోంది, నిద్ర అవసరం లేకుండా ఉంది. భౌతిక ప్రాణులకుండే ఏ లక్షణాలు ఉండడంలా. వాళ్ళ వయస్సు ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు. ఆ 21 మంది సిద్ధ యోగిగణం. దానికి గల కారణం, ఇక్కడికి ఒకప్పుడు దత్తాత్రేయుడు స్వయంగా వచ్చి కార్తవీర్యార్జునుడిని అనుగ్రహించడమే. అనగానే అసలు ఈ కార్తవీర్యార్జునుడు అంటే ఎవరండి, ఈ విశేషం చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన, ఈ విశేషాలన్నీ నేను కాదు చెప్పడం, చ్యవనుడనే మహర్షి చెప్పాడు, ఆ చ్యవనుడు చెప్పిన ఘట్టమే మీకు చెబుతున్నాను అని ఒక అద్భుతమైన ఘట్టం చెప్పాడు. ఇక్కడ పూర్వం శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఒక పుట్టుమచ్చ నుంచి భృగువు అని ఒక మహర్షి పుట్టాడు. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద కుడివైపున పెద్ద మచ్చ ఉంటుంది. మనకైతే పుట్టుమచ్చ అంటాం, ఆయనకి పుట్టుమచ్చ అనడానికి వీల్లేదు. ఎందుకో తెలుసినా, అసలు పుట్టుకంటూ ఉంటే కదా పుట్టుమచ్చ అంటే. మనమంటే తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టాం కనుక మనకుండే ఈ చిన్న చిన్న శరీరం మీద ఉండే చర్మం మీద ఉండే మచ్చలు పుట్టుమచ్చలు అంటాం. భగవంతుడికి ఉన్న దానిని లాంఛనము అంటారు. ఆయనకి అసలు రూపమే లేదు. గుణము రూపము కర్మము లేని పరమాత్ముడు తన కోసం లోకాలను ఉద్ధరించడం కోసం ఒక రూపాన్ని ధరించాడు. అది దివ్యమంగళ విగ్రహం. అప్పుడు ఆయనకి శ్రీవత్సమని ఒక లాంఛనం ఉంటుంది. అయితే తెలుగులో మనం ఏదో ఒక పేరెట్టుకోవాలి కాబట్టి దానికి పుట్టుమచ్చ అని పేరెట్టాం. అందమైన మచ్చ అన్నమాట. ఎంత పవిత్రంగా ఉంటుందో. ఆయన నీలంగా ఉంటాడు. ఆ నీలంగా ఉన్న శరీరం మీద ఇంచుమించుగా ఒక అరుణవర్ణంలో ఉండే మచ్చది. ఎడం వైపున ఇంతకంటే అరుణవర్ణంలో జగన్మాత లక్ష్మీదేవి బంగారపు రంగులో మెరిసిపోతుంది. ఒకవైపు బంగారం, ఒకవైపు అరుణవర్ణం. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వచ్చే కిరణాలు ఏ ఎరుపులో ఉంటాయో దాన్ని అరుణవర్ణం అంటారు. పుట్టుమచ్చ అరుణవర్ణంలో ఉంటుంది ఆయనకి లాంఛనం. లక్ష్మీదేవి మాత్రం సంపూర్ణ హిరణ్యవర్ణంలో ఉంటుంది. రోజు శ్రీ సూక్తంలో ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ. అది మ ఆవహ కాకపోతే మన నోట్లో పడి క్రమంగా మమావహ అయిపోయింది. కానీ మమావహ కాదు, మ ఆవహ. మ నా కొరకు ఆవహ. ఓ అగ్నిహోత్రుడో ఇచ్చదవుగాక. ఏమివ్వాలి మనకి? హిరణ్యవర్ణాం హరిణీం. హిరణ్యవర్ణాం బంగారపు రంగులో ఉన్న, హిరణ్యం అంటే బంగారం, పుటం పెట్టిన బంగారపు రంగులో ఉన్న హరిణీం. హరి అంటే విష్ణువు. ఆయన భార్య గనక హరిణి, శివుడి భార్యని శివాని, భవుడి భార్యని భవాని, హరి భార్యని హరిణి. దీనికి నీప్ అంటారు సంస్కృతంలో. పక్కన నీ చేరితే పత్ని అని అర్థం వస్తుంది అనమాట. మృడ మృడాని, శివ శివాని. హరికి పక్కన నీ వస్తే నీ ఎందుకు అవుతుందంటే రా ఉన్నప్పుడు నా అవుతుంది అనమాట. అందువల్ల మొత్తం మీద హరిణి అంటే హరి యొక్క పత్ని లక్ష్మీదేవి. బంగారం రంగులో ఉండే లక్ష్మీదేవిని ఓ జాతవేదుడా అంటే ఓ అగ్నిహోత్రుడా నా కోసం మా ఇంట్లో పెట్టు, మాకు అప్పగించు. ఆ లక్ష్మి కూడా మళ్ళీ ఉట్టి లక్ష్మి పనికిరాదట. ఏదో లక్ష్మీదేవిని పట్టుకురంటే ఉపయోగం ఉంది? పేదరికంతో ఉండే లక్ష్మీదేవిని కాకుండా సువర్ణరజతస్రజాం. స్రక్ అంటే దండ. దండలు ధరించినావిడ, మెడలో గొలుసులు వేసుకున్నావిడి నా కోసం పట్టుకురా. ఆ గొలుసులు మళ్ళీ ఏం గొలుసులు అయి ఉండాలట? సువర్ణ బంగారపు గొలుసులు, రజత వెండి గొలుసులు. వెండి బంగారపు హారములను ధరించిన లక్ష్మీదేవిని నా కోసం పట్టుకురమ్మని అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తున్నాం. శ్రీ సూక్తంలో అంత అగ్నిహోత్రుడే ప్రార్థించేది. ఒక్క అగ్నిహోత్రుడు మాత్రమే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి తీసుకురాగలడు. అందుకే రోజు దీపారాధన చెయ్యాలి. ఎవరు లేవగానే స్నానానంతరం ముందు దీపారాధన చేసి అర్చనలు చేస్తారో వారింట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. లక్ష్మీదేవి అగ్నిహోత్రుడికి ఒకప్పుడు వరం ఇచ్చింది, నిన్ను వెలిగించిన వాడింట్లో నేనుంటాను అని. ఎప్పుడైనా మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తేనే సంపదలు వస్తాయి, అగ్నిని ప్రార్థిస్తేనే ధనం వస్తుంది, అగ్నిని ప్రార్థిస్తేనే తిండి వస్తుందని చెప్పాయి. ఇప్పుడు అన్నం కావాలంటే అగ్నిహోత్రుడు రావాల్సిందే. బియ్యం ఉన్నా ఉపయోగం ఉంది? అగ్నిహోత్రుడు దాన్ని పక్వం చేసి మనకిస్తే అన్నం తింటాం, కానీ పచ్చిబియ్యం మనం తినలేము. ఏ వస్తువు అయినా ధనం అవ్వాలంటే దానికి ఎవరు కావాలి? అగ్ని కావాలి. ఇనుము ఉంది, ఉట్టి ఇనుముని మనం ఏం చేసుకుంటాం? అగ్నిలో కాల్చి కత్తిగానో సుత్తిగానో ఇంకో పట్టాగానో ఇలా మైకు గొట్టంగానో మారిస్తే అప్పుడు అది డబ్బు మనకిస్తుంది, కొనుక్కుంటాడు ఎవడన్నా. ఆ అడుగున భూమిలో ఉన్న ఇనుముని మనం ఏం చేసుకోలేము. కూరగాయలు ఉన్నాయి, వాటిని అగ్నిహోత్రుడు పచనం చెయ్యాలి. చక్కగా వంట చేసి మనకు అందిస్తే, ఉడకబెట్టిస్తే అప్పుడు తినగలుగుతాం. పచ్చికూరలు ఎల్లకాలం తినలేం, కబుర్లు చెబుతాం, కానీ ఏదో ఒక రోజు రెండు రోజులు అంటే సరిపోతుంది. కానీ ప్రతి వస్తువు అగ్నిహోత్రుడి వల్ల మాత్రమే ధనం అవుతుంది. అందుకే శ్రీ సూక్తంలో ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుహు అని వరుసగా ముందు అగ్నిహోత్రుడు గొప్ప ధనము. అగ్ని ఒక్కడుంటే ఈ సృష్టిలో సమస్త వస్తువులు మన చేతికి వస్తాయి అని చెప్పారు. ఇంకో రహస్యం ఏంటంటే ఆఖరికి ఈ దౌర్భాగ్యపు శరీరం కూడా ఆ అగ్నిహోత్రుడు లేకపోతే లోకాన్ని నాశనం చేస్తుంది. దీన్ని తగలబెట్టాలంటే వీళ్ళు ఆయన కావాల్సింది. అసలు చెత్త వదిలించుకోవడం పెద్ద కష్టం. కొత్త వస్తువు కొనుక్కోవడం కంటే కొత్తని తెచ్చుకోవడం తేలిక, చెత్తను వదిలించుకోవడం కష్టం. మీరు కావాలంటే అమెరికా వాళ్ళని అడగండి, చెప్తారు ఓ టీవీ పాడైతే అది తీసుకెళ్ళి వాళ్ళు లేడవాడు అక్కడ నానాయాత్ర పడిపోతారు. ఒక ఇంట్లో టీవీని పాడైపోయిందని బయట పెడితే ఇప్పటికి కూడా రెండేళ్లుగా ఇంటికి పెడుతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆ టీవీని పట్టుకెళ్ళేవాడు. అది పట్టుకెళ్ళాలంటే దానికి ఎక్స్ట్రా పే చేయాలట. చూడండి, చెత్త వదిలించుకోవాలంటే ఇక్కడ మనం అంటే ఇక్కడ వీలుంది కాబట్టి బయట పారేస్తున్నాం రోడ్డు మీద. ఎక్కడ పడితే అక్కడ విడిచిపెడుతున్నాం మన చెత్త. అక్కడ చెత్త విడిచిపెట్టడం చాలా కష్టం. దానికి ఉన్న ఖర్చు కంటే పద్మాగర్ గారి చేత పురాణం చెప్పించుకోవడం తేలిక. దానికి వైకులు తప్ప పెద్ద అవసరం లేదు కనుక, నేను అమాయకుండి కనుక. ఎందుకు చెబుతున్నానంటే, ఈ సృష్టిలో ప్రతి వస్తువుని వదిలించుకోవాలన్న అగ్ని కావాలి, తెచ్చుకోవాలన్న అగ్ని కావాలి. ఆ అగ్నిహోత్రుడు సర్వదేవతాస్వరూపుడు, విష్ణుస్వరూపుడు. అందుకని ఆయననే మన వేదాలన్నీ ప్రార్థిస్తున్నాయి. అందువల్ల అగ్నిహోత్రుడంతటి మహానుభావుడు మరొకడు లేడు. శ్రీ మహావిష్ణువు ఆ అగ్నిహోత్రుడు నుంచి పుట్టిన హిరణ్యవర్ణయ్య అయిన లక్ష్మీదేవిని ఎడంవేపున కుడివేపనేమో అరుణవర్ణంలో ఉండేటటువంటి శ్రీవత్సమనే లాంఛనాన్ని ధరించి లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు, రూపం ధరించాడు. ఒకసారి ఆయనని ఎంతో ప్రేమతో లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ, స్వామి మిమ్మల్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండాలని నా కోరిక అండి అంది. ఈ లోకంలో ఏ భార్యాభర్తలైనా, ఎంత ఐకమత్యంతో ఉండేవాళ్ళైనా ఏదో ఒక సమయంలో ఒకళ్ళొకళ్ళు విడిచిపెడతారు. శాశ్వతంగా కలిసి ఉండే దంపతులు లేరు. కానీ మనం అలా కాకుండా ఎప్పుడు విడిచిపెట్టకుండా ఒకరినొకరు ఉందామండి అంది ఆవిడ. విష్ణు చిరునవ్వు నవ్వాడు. ఆయన నవ్వాడంటే ఏదో అంతరార్థం ఉంటుందండో. మహాత్ములు నవ్వారు అంటే దాని వెనక గొప్ప ఘట్టం ఏదో ఉంటుందన్నమాట. అదేమిటండి, ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండాలంటే నవ్వుతారు అంది ఆమె. నవ్వకేం చేస్తాం, నువ్వు అలా అనడం, అన్న వెంటనే మనకి ఎడబాటు రావడం, ఇది చాలా కాలంగా జరుగుతోంది కదా అన్నాడు ఆయన. మీరు చూడండి ఎప్పుడైనా సరే, ఏ నాటికి ఇక ఎడబాటు లేదు అని స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో అంటుంది. స్కాంద పురాణంలో ప్రత్యేకంగా వెంకటాచల మహాత్మ్యం పెద్ద ఘట్టం, అందులో లక్ష్మీదేవి మన ఇద్దరికీ ఎడబాటు లేదు అనగానే భృగు మహర్షి వచ్చాడు, వక్షస్థలం మీద తన్నాడు, ఇద్దరు విడిపోయారు. దాంతో వెంకటేశ్వరుడిగా ఆయన దిగి రావాల్సి వచ్చింది. ఏ మాట అయినా సరే ఆవిడ ఒక్కసారి మనం విడిచిపెట్టకుండా కలిసే ఉండాలని అన్నదా, ఆ మరుక్షణమే రామావతారం మళ్ళీ సీత, కృష్ణావతారం మళ్ళీ రుక్మిణి, ఇంకో నరసింహావతారం చెంచులక్ష్మి, ఇలాగా ఇద్దరు విడిపోక తప్పడంలా. కాకపోతే మన ఎడబాటుకి వాళ్ళ ఎడబాట్లకి తేడా ఉంటాయి. మనం ఒకసారి శరీరాలు విడిచిపెడితే మళ్ళీ ఈ జీవితంలో ఆ జీవుడు ఈ జీవుడు కలుస్తాడో, కలిసినా ఈ గుర్తులు ఉంటాయో లేదో తెలియదు. కానీ పరమాత్మ ఆవిడ ప్రకృతి కనుక వాళ్ళు ఏ అవతారంలో ఉన్నా ఒకరినొకరు గుర్తించుకుంటూ లోకాలు రక్షిస్తారు. ఏదో లోకరక్షణ చేయాలనుకుంటాడాయన, ఆ లీల ఉన్నప్పుడే అలా నవ్వి, నువ్వు నన్ను ఎడబాసి ఉండకుండా ఉండాలన్న మాట నిజమే, కానీ శరీరముతో అప్పుడప్పుడు ఎడబాటు వస్తుంది మనకి, అయినా నీకు నాకు ఎప్పటికీ ఎడబాటు ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి అంటే నిత్యానపాయిని, లక్ష్మీ నిత్యానపాయిని. అపాయిని అంటే విడిచిపెట్టునది, అనపాయిని అంటే విడిచిపెట్టనిది, నిత్య అనపాయిని అంటే ఎప్పుడూ విడిచిపెట్టనిది. ఏనాడు లక్ష్మీదేవి ఆయన్ను విడిచిపెట్టి ఉండదు. నేను ఎక్కడున్నా నువ్వు నాతో ఉంటావు అన్నాడు ఆయన. ఇలా అన్న కాసేపటికి క్షీర సముద్రంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మంచి తెల్లని పాలక్కడలిలో ఉన్నటువంటి కెరటాలలా పైకి లేస్తున్నాయి. ఆ కెరటాల మధ్యలో ఒక అద్భుతమైన గుర్రం కనబడింది. ఆ గుర్రం మీద ఎక్కి బంగారపు రంగులో ఉన్న ఒక రౌతు మహావేగంగా వస్తున్నాడు. ఆ కుర్రవాడి పేరు రేవంతుడు. పూర్వం సముద్రం చిలికినప్పుడు, ఇప్పుడు మీరు క్షీరసాగర మదన గట్టు వింటున్నారు కదా రోజు ఆయన ద్వారా, ఆ శ్రద్ధగా వినండి. పాలసముద్రం చిలుగుతున్నప్పుడు లక్ష్మీదేవి కంటే ముందు ఒక ఆయన పుట్టుకొచ్చాడు. ఆయనకి రేవంత్ అని పేరు. గుర్రపు రవ్వుతో అర్థం రేవంతుడు అనే శబ్దమునకు. పాలసముద్రంలోంచి బంగారపు రంగులో ఉండే గుర్రం మీద బంగారపు రంగులో ఉండే ఒక ఆయన పుట్టుకొచ్చాడనమాట. ఆయనే రేవంతుడు అన్నమాట. ఆయన లక్ష్మీదేవి కంటే కొంచెం ముందు పుట్టాడు గనక, పాలసముద్ర మథనంలో ముందు ఆయన పుట్టాక లక్ష్మి పుట్టింది కనుక లక్ష్మీదేవికి సోదరుడు అన్నగారు అయ్యాడు ఆయన. చాలా కాలం అయ్యింది, మా సోదరిని చూద్దాం అని ఆయన సూర్యలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చాడు. క్షీర సముద్రం దగ్గరికి దిగొచ్చాడు. సూర్యలోకంలో సూర్యభగవానుడి దగ్గర ఉంటూ ఉంటాడు ఆయన ఎక్కువగా. ఆయన్ని చూడగానే లక్ష్మీదేవికి ఎంత కాదనుకున్నా మా పుట్టింటివాడు వచ్చాడు, సోదరుడు వచ్చాడని వ్యామోహంతో అటు చూసింది. ఎన్ని చెప్పండి, సహజంగా స్త్రీలకి సోదరులు అంటే కొంచెం అభిమానం ఎక్కువ ఉంటుంది, అందులో పుట్టింటి వారంటే ఎక్కువ అభిమానం ఉంటుందని నేను చెప్పలేస్తామా? వేదవ్యాసులు గారు పద్మపురాణంలోనూ దేవి భాగవతంలో చెప్పారు, వాళ్ళు ఆమె పడకండి. భర్తగారు కొన్ని లక్షలు పెట్టి మంచి అద్భుతమైన పట్టుచీర కొనుక్కొచ్చినప్పటికీ పుట్టింటిలో నుంచి ఎప్పుడో ఒక జాకెట్ పీస్ ఇస్తే మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అని చెప్పుకోకపోతే వాళ్ళకి పీస్ ఉండదని చెప్పారు ఆయన. అంచేత నాకు నిజమో కాదో మీకే తెలియాలి, కానీ మొత్తం మీద సహజంగా పుట్టింటి వారి దగ్గర నుంచి ఏదైనా వస్తే అదొక సంతృప్తి. నేను చూస్తూనే ఉంటాను కదా, చాలా చోట్ల చూస్తూ ఉంటాను, మా సోదరీమనే ఉంది. నేను ఎప్పుడైనా పట్టుకెళ్ళి ఏదైనా ఇచ్చానుకోండి ఎంత ఆనందం వచ్చేస్తుందో, చూసారా ఇచ్చాడు మా బ్రదర్, హీఈజ్ నాట్ బ్యాడ్ వెదర్ అంటుంది. చాలా గొప్పగా ఆనందం, అదొక సంతోషం అన్నమాట. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పత్ని అయినటువంటి లక్ష్మీదేవి కూడా సోదరుడి వరస అయ్యేటటువంటి రేవంతుడు రాగానే అతన్ని చూచి ఆహా ఎంతకాలానికి వచ్చాడు ఆ సోదరుడు అని అటుకేసి చూసింది. ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీ అని పిలిచాడు. అబ్బే అసలు ఆయనకేసి చూడలేదు ఆవిడ, లక్ష్మీ లక్ష్మీ అని పిలుస్తున్నా, సోదరా సోదరా అని ఈవిడ అట్టే చూస్తోంది. మళ్ళీ లక్ష్మీ అన్నాడు ఈయన, లక్ష్య పెట్టలేదు ఆమె. మళ్ళీ లక్ష్మీ అన్నాడు విష్ణువు, ఆవిడ అటే చూస్తూ ఉంది. దాంతో కోపం వచ్చింది స్వామికి. భర్తని నేను పక్కనుండగా ఇన్నిసార్లు పిలుస్తూ ఉంటే ఎప్పుడో పదేళ్లకో పాతికేళ్లకో వచ్చే సోదరుడు ఎక్కువైపోయాడా, ఆయన కేసు చూస్తూ నన్ను లక్ష్య పెట్టవా, ఆ గుర్రాన్ని గుర్రం మీద ఎక్కి వచ్చిన వాడిని చూస్తూ నన్ను మరిచిపోయావు కాబట్టి నువ్వు ఆడగుర్రం అయిపో అని శపించేశాడు. బడబాభవ ఆడగుర్రం అయిపో అని శపించాడు. ఇందాక ఆవిడ ఏమంది, మన ఇద్దరం ఎప్పుడు విడిపోకూడదందే, అన్న పావు గంట తిరగలేదు శాపం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవరికి ఏమీ తెలియదు. అందుకే అనుక్షణం పరమాత్మ, ఈ గడిచిన క్షణమే నాది, రాబోయేది నాది అవునో కదో తెలియదు అనుకోవాలట. చాలా కాలం క్రితం ఒక ఆవిడ, గురువుగారు రేపు మీతో పాటు కాశీ వద్దాం అనుకుంటున్నానండి, రిజర్వేషన్కి ఇప్పుడే మా అబ్బాయిని పంపానండి అంది. నవ్వాను. పావు గంటలో ఆవిడ ఇంటికి వెళ్ళి చచ్చిపోయింది. రిజర్వేషన్ దేవుడు టికెట్ తీసేసుకున్నాడు ఆయన. అదో దండగ మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఏడ్చింది ఏమిటో తెలిసినా, ఓ పావు గంట అయ్యాక ఆయన టికెట్ పట్టుకు ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ చచ్చిపోయింది. అమ్మ చచ్చిపోయిందని కాదు, అమ్మ చచ్చిపోయింది టికెట్ వేస్ట్ అయిపోయింది అంటాడు. టికెట్ క్యాన్సిల్ చేస్తే 40 రూపాయలు పోయాయి. అప్పుడు 40 రూపాయలు పోతున్నాయి అనవసరంగా, ఇది ఏదో ఒక పావు గంట ముందులిస్తే ఈ టికెట్ చేసేవాడు కదంటాడు ఏమిటండి ఆయన. నాకు ఇలాంటి వాళ్ళు కూడా తగులుతున్నారు అప్పుడప్పుడు. ఏం చేస్తాం, తల్లి పోయిందనే బాధ ఉందో లేదో అది పక్కన పెడితే, అర్రర్రే ఈ పోయేది ఏదో పావు గంట క్రితం తెలుసుంటే ఈ టికెట్ చేసేవాడిని కాదు క్యాన్సిలేషన్ ఫీజు కలిసి వచ్చేది కదా అనుకుంటారంటే, ఆహా మనుషులారా, మాతృమూర్తి పోయిందనే వేదన లేక టికెట్ పోయిందనే వేదన, ఆవిడ టికెట్ తుచ్చుకుందనే దానికంటే ఈ టికెట్ వ్యర్థం అవుతుందనే వేదన వస్తుంది. కలియుగ మానవుల యొక్క లక్షణం ఇలా ఉంటుంది. అలాగని అతడు తల్లి అంటే ప్రేమ లేనివాడు కాదు, మానవ సహజమైన వ్యాపార దృక్పథము అంటారన్నమాట దీన్ని. ఇందులో నుంచి బయటపడమే జ్ఞానము. అన్నిటికీ లాభ నష్టాలు వేరీ చేసుకుంటే ఎక్కడవుతాయి, ఇది లాభం ఇది నష్టం అని మనకేం తెలుసు. కాబట్టి ఈ క్షణం గడిచిందే మన క్షణం. రేపు గురువుగారితో కాశీ పెడతాను, 13వ తారీఖు నాడు గురవాయూరు పెడతాను, నేను కాశీలో అపార్ట్మెంట్ కొనుక్కున్నాను కనుక అక్కడే వెళ్ళిపోతాను, ఇవన్నీ భ్రమలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏ క్షణంలో ఏం జరగాలో వాడు రాసిపెట్టాడు. ఆ రాసిపెట్టిన దాన్ని ఒక్క గురువులు మాత్రమే ఆశీర్వదిస్తే మాత్రం మీకు సక్రమంగా జరుగుతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళే ముందైనా జ్ఞానులు ముందు గురువులకి ఒక విషయం చెబుతారన్నమాట, రేపు ఈ పని చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఆశీర్వదించండి మనఃపూర్తిగానని. గురుకటాక్షం ఉంటే ఒక్కొక్కప్పుడు నుదుటి రాత కూడా మారుతుంది. ఆ విషయాన్ని దాదాపు 18 పురాణాల్లోనూ ఎన్నో పర్యాయాలు చెప్పారు. అదో పక్కన పెడితే మనిద్దరం విడిపోకూడదనుకున్న జగన్మాత లక్ష్మీదేవిని బడబాభవ ఆడుగుర్రం అయిపో అని శపించాడు విష్ణు. ఆ శాపానికి వీడు ఉలిక్కిపడి ఆయన కేసు తిరిగి, ఎంత అన్యాయంగా శాపం పెట్టావు స్వామి, నేను ఒక్క క్షణం నిన్ను విడిచిపెట్టి ఉండలేను, అటువంటి నన్ను తాత్కాలికోద్రేకంతో శాపం పెట్టేశావు, నేను చూసింది ఎవరిని, సోదరుండే కదా, ఆ సోదరుడు చాలా కాలం తర్వాత వచ్చాడనేటటువంటి వెర్రిలో పడి నువ్వు పిలిస్తే పలకలేకపోయాను, ఈ మాత్రానికి అలిగితేలాగా. రేపటి నుంచి ప్రజలు ఏమనుకుంటారు, విష్ణువు తన భార్య పలకపోతే శాపం పెట్టాడు కాబట్టి నా భార్య నా మాట వినకపోతే నేను ఇంకోటి ఏదో చెయ్యాలండి, ప్రజలు ఏమని అనుకుంటే అది ఎంత ప్రమాదం. ఇప్పుడు ఒక ఆయన కాఫీ కాఫీ అని పిలిచాడు, కాఫీ ఒప్పతే పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాడేమో నిన్ను ఆదర్శంగా తీసుకుని, అది ఎంత తప్పుడు సందేశం ఇస్తుంది స్వామి అంటే చిరునవ్వు నవ్వాయినా, నేను నిన్ను శాపం పెట్టడం వెనక అతను ఒక కారణం ఉన్నది, ఈ లోకానికి ఒక గొప్ప అవధూత అందాలి, ఆ అవధూతకి కొందరు శిష్యులు తయారవ్వాలి, తద్వారా లోకంలో ధ్యాన మార్గం అవధూత మార్గం వ్యాప్తి చెందాలి. అందుకోసం తప్ప తాత్కాలిక ఉద్రేకంతో శపించలేదు. తొందరలో నీకు శాప విముక్తి అవుతుంది. నీవు నా ద్వారా గుర్రం రూపంలో ఉన్నప్పుడు గర్భం ధరించి పిల్లవాడిని కనగానే నీకు తిరిగి లక్ష్మీ రూపం వస్తుంది. ప్రస్తుతం భూలోకానికి పో అన్నాడు. వెంటనే ఆవిడ అశ్వనీ రూపం ధరించి ఉత్తర కురు భూములకు వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ముట్టె పైకెత్తి వెనక కాళ్ళు నేలకి చేర్చి ముందు కాళ్ళు ఇలా నిటారుగా పెట్టి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేసింది. ప్రణవ పంచాక్షరి. ఆ మహాతపస్సుకు మెచ్చుకుని శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మళ్ళీ ఏమన్నాడు తెలుసుగా, కొంటే చాలా కొంటిగానే అడిగాడు శివుడు, అమ్మా లక్ష్మి, నీ భర్త శ్రీ మహావిష్ణువు లోకేశ్వరుడు, అందరూ ఆయనని ప్రార్థిస్తారు. పైగా స్త్రీకి ఎలాగో భర్తే దైవం. నువ్వు నీ భర్త అయిన విష్ణువు కోసం తపస్సు చేయడం మాని నా కోసం తపస్సు చేయడం ఏమిటమ్మా అన్నాడు. ఆవిడ చిరునవ్వు నవ్వి, కోరికలు కొన్ని ఉన్నప్పుడు నీకోసమే తపస్సు చేయమని నా భర్తే చెప్పాడు, నీకు నా భర్తకి తేడా లేదు, ఆ కారణం చెబుతా విను, అందుకని నీకోసం తపస్సు చేశాను. చాలా కాలం క్రితం నా భర్త శ్రీ మహావిష్ణువు కళ్ళు మూసుకుని ఘోరమైన సమాధిలోకి వెళ్ళాడు. తపస్సు సమాధి అంటారు దాన్ని. ఆ తపస్సు సమాధిలో ఉన్నాడు. అప్పుడు నేను ఆయన ఎవరి కోసం ఈ జపం చేస్తున్నాడో తపస్సు చేస్తున్నాడో తెలుసుకుందామనే కుతూహలంతో మాట్లాడకుండా అలాగే ఎదురుకుండా ఉండిపోయాను. కొంతసేపటికి ఆయన సమాధి నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు నేను, సర్వలోకేశ్వరుడివి, నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడు, మేమిద్దరం మహాపురుషులం ఉన్నాం, ఒకడు శివుడు ఒకడు కేశవుడు, నేను నిత్యం శివుడి కోసం తపస్సు చేస్తాను, అదే సమయంలో శివుడు కళ్ళు మూసుకుని నా కోసం తపస్సు చేస్తాడు, మేమిద్దరం ఒకరినొకరు ధ్యానం చేసుకున్నంత వరకు మా శక్తులు నిలబడతాయి, మేమిద్దరం ఒకే రూపం రెండు రూపములుగా కావాలని విభజించుకున్నాం, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. వేదము చెబుతున్నది ఇదే మాట, విష్ణువు శివరూపం, శివుడు విష్ణురూపం, అందుకే శివుడి కొరకు నమస్కారం. ఎటువంటి శివుడి కోసం? విష్ణుస్వరూపుడైన శివుడికి నమస్కారం, శివస్వరూపుడైన విష్ణువు కొరకు నమస్కారం. శివుడి హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడు, మేమిద్దరం ఒకటే. ఇప్పుడు నేను శివుడిని తలుచుకున్నాను, అదే సమయంలో శివుడు నన్ను తలుచుకుంటూ ఉంటాడు. మేమిద్దరం ఇలా తలుచుకుని లోకాలను రక్షిస్తాం, మేమిద్దరం విడిపోతే లోకాలు సర్వనాశనం అయిపోతాయి, మేము ఎందుకు పనికిరాకుండా అయిపోతాం. మా శక్తులు రెండూ కలిస్తేనే ఈ సృష్టిని నడపగలుగుతాయి. ఇది తెలుసుకోలేక మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాతౌ యావచ్చంద్ర దివాకరో. అద్భుతమైన దివ్య శ్లోకం ఇది.